तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ भूर्भुवस्वः ఇవాళ నేను చెప్పబోయేటటువంటి మాటలు ప్రపంచానికి చివరిసారిగా నేను చెప్పబోయేటటువంటి మాటలు. నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రీపోన్ అవుతూ ఉంటుంది. ప్రీపోన్ అంటే తెలుసు కదా, 1 నెల తర్వాత చేద్దాం అనుకుంటే ఇవాళే జరిగిపోతూ ఉంటుంది. చేత గురుదేవుడు నా పుట్టినరోజు నీ పుట్టినరోజు కాదా అని అడిగాడు. నేనేమో మూర్ఖుళ్లాగా అక్టోబర్ 14 అనుకున్నా. చేత అక్టోబర్ 14 నేను తీసుకోదలిచిన నిర్ణయాలు ఇప్పుడే తీసేసుకున్నాను. నేను గురువు చెప్పింది తక్షణం చేయటం అలవాటు. చేత ఇవాళ నేను చెప్పబోయేవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు తెలిసి మీకు ఏ గురువు ఇది చెప్పలేదు. పరమపూజ్య గురుదేవులు చెప్పారు, కానీ ఆ చెప్పినటువంటి సందేశాలు 1940 అఖండ జ్యోతి నుంచి 1958 అఖండ జ్యోతిలో ఆయన ఇచ్చేశాడు. ఇదంతా కూడా ఆయన మాత్రం ఎన్నిసార్లు చెప్తాడు. అందులో మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కనీసం వికలాంగులు చూస్తే మీకు జాలి వేస్తుందా? వేస్తుంది కదా. ఎందుకు జాలి వేస్తుంది వికలాంగులను చూస్తే? ఎందుకు జాలి వేయటం బాగులేదు. వికలాంగులను చూస్తే జాలి వేసాక మీరు చేయగలిగే సహాయం ఉంటే చేస్తారా వదిలేస్తారా? చేయగలిగేది అవుతుంది, చేయలేని దోతే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఎవరికో కాలు లేదు, వాడికి కాలు పెట్టాలంటే 50,000 కావాలంటే మనం ఎక్కడి నుంచి ఇస్తాం? కానీ మీరు చేయగలిగేది ఏదైనా ఉందనుకోండి సహాయం చేస్తారు కదా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. చరాచర రెండిట్లోనూ గురువే ఉన్నాడు కదా. ఇంచేత చిరిగిపోయినటువంటి చాప ఉంటే, వంకరగా వేసిన చాప ఉంటే, ఇప్పుడు ఆ చాప చిరిగి ఎన్ని రోజులైంది? ఆ అంచు ఇవాళ చిరిగిందమ్మా. ఇప్పుడే చాప మీదే మీరు కూర్చుంటారు కదా, కూర్చోరా. చాప మీద ఎందుకు కూర్చుంటారు? నేల మీద కూర్చోవచ్చు కదా, ఎందుకంటే శాస్త్రం ఒప్పుకోదు. పూజలు చేస్తున్నా, సాధనలు చేస్తున్నా, పృథ్వీకి మీకు మధ్య ఉండాలి. మరి మీరు అలాంటి చాప మీద కూర్చుంటే వికలాంగం అయినటువంటి చాప మీద కూర్చున్నట్టు అనిపించదా మీకు? నాకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అది అంచు కుట్టించడానికి ఎంత డబ్బు అవుతుంది? 10,000? నాకు తెలియదమ్మా, నేను ఇప్పుడు ఇప్పుడు తర్వాత నువ్వు వాళ్ళకి సలహాలు ఇవ్వబాక. ఇప్పుడు నేను చెప్పే కదా బట్టలు వేసుకోవచ్చు కదా అని చెప్పేది. నేను చెప్పింది వినండి, ఇవాళ అంచు కుట్టించడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బు అవుతుంది, ఎంత అవుతుందమ్మా నాకు తెలియదు కదా, చెప్పండి. ఇంకెందుకు ఆ శ్లోకం చదవటం? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. నాకు బోర కొట్టకుండా అణువు అణువున పాట పెట్టగలవా? నేను కొంచెం ఎక్కువసేపు చెప్తా, ఇది చివరిది కనుక. నేను మీరందరూ ఏం చెయ్యాలో అని మీరు వినక్కర్లే, టేప్ అవుతే చాలు ఇది. ఇంకేంటి ఇది మళ్ళీ రిపీట్ చేయండి. ఇంచేత మీకు ఇంట్లో పనులు ఉంటాయి, ఆట్ టైం ఇది. ఇంచేత మీకు ఎవరికైనా పనులుంటే బాధ్యత చాలా ముఖ్యం. గురువు గారు చెప్పేది కూడా మీ టైంకి మీరు వెళ్ళిపోండి, అది కూడా నేర్చుకోండి. మాస్టర్ కూర్చున్నారు, మాస్టర్ చెప్తున్నారు, నేను చెప్పేది ప్రపంచానికి నా సందేశం ఇస్తున్నాను, లాస్ట్ సందేశం. అది మీరు వినాల్సిన అవసరం లే, టేపులోనూ వాటిలోనూ వస్తుంది, వినొచ్చు. వింటే వినండి, కానీ ఇలా చావకూడదు. ఇంకా మీరు అప్పుడు కూర్చున్నప్పుడు మీరు ఎలా కనిపించి ఉంటారు, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ సమానంగా కూర్చోలేరు. వెనకాతలు ఒక లైన్లో కూర్చోలేదు, ఇందుకు లేని ఊరుకున్నాను. ముందో వెనుకో చూసుకుని కూర్చోవాలి, ఇవి కరెక్ట్గా లైన్లో ఉండాలి. ఆవిడ వెనక్కి కూర్చుంది, వీళ్ళ మోకాళ్ళు మీకు మోకాళ్ళు ఒక గీతలో ఉండాలి, వాళ్ళది అలా ఉండాలి. అవి లేకపోతే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎముక పెడతాడు లైన్లో, లేకపోతే ఇంతేగాని వదిలేస్తే ఏమవుతావు? మీకు అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అనేది మీకు బురకెక్కిందంటే ఇది చెప్పకుండా చేయాలి. అసలు మీకు బురకెక్క, ఇది ముఖ్యం ఆధ్యాత్మికత. నేను రాగానే ఏం చూశాను, చాప వంకరగా ఉంది కదా. నేను ఎక్కడికి వెళ్ళినా అదే కానీ చూసినా, ఏం మాట్లాడను, కానీ నా లోపల ఏమవుతుందో మీరు ఊహించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేప సరిచేయలేను కదా. ఎవడో ఉన్నాడు రోడ్డు మీద. కిందటి జన్మలో మా నాన్నగారు చాలా స్పష్టంగా నాకు చెప్పారు, మీరు ఆయన్ని చూసి ఉంటారు, లాస్ట్ బర్త్. దుప్పటి వేస్తే ఆ మడత ఉండకూడదు. గుర్తుందా మీకు ఆయన చెప్పింది? మరి ఎందుకుంది మడత? మరి అలాగ వేసినప్పుడు నేనేమవుతానో మీకు తెలుసా? రెడీగా ఉంది, ఇంచుకుంటుంది, ఒక గుక్క ఇవ్వాలి. మీ ఇంట్లో కూడా అలాగే చూసుకోవాలి, కానీ ఛాదస్సంలాగా ఇంకోళ్ళని హింసించకూడదు. ఈ మాట ఇవాళ చెప్పాను నేను, ఎన్నిసార్లు ఇక్కడ కూర్చున్నాను, ఎన్నిసార్లు అలా ఉన్నాయి కుర్చీలు, ఒక కుర్చీ అలా ఉంటే ఇంకో కుర్చీ అలా ఉంటుంది. నేను గుంటూరులో ఉండే ఇంట్లో అయితే గొడవలు బదలగొట్టేసేవాడిని, చాలామంది తెలిసేది కాదు. ఎప్పుడు కన్స్ట్రక్షన్ అని నవ్వుకుంటూ ఉండేవాడు. ఏమీ లేదు, ఎక్కడో గీత తప్పింది, గోడ ఎత్తేసేవాడు. చూశారా? అది చూడలేదా మీరు? కానీ ఆ గోడలు అవి ఎత్తేయటం వల్ల ఆధ్యాత్మిక జగత్తులో నేను ముందుకు వెళ్ళాను. కానీ మీరు గోడలు ఎత్తక్కర్లే, ఇది సరి చేసుకుంటే చాలు. కూర్చున్నప్పుడు లైన్గా కూర్చున్నావా లేదా? మీ శరీరాన్ని మీరు కరెక్ట్గా ఉంచుకోకపోతే, కరెక్ట్గా శరీరం ఉంచుకుంటే మీ కోరికలు తీరిపోతాయి అని కృష్ణుడు చెప్పాడు. శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చానవలోకి. మీరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పని దిశలో, ధ్యానం చేస్తున్నప్పుడు కాదు, ఏ పని చేస్తూ ఉంటే ఆ పని మీద ఏకాగ్రత. ఏకాగ్రత అంటే పక్కన ఏం జరుగుతుందో చూడకుండా ఉంటామా? పిల్లవాడు పరీక్షలు రాస్తాడు, ఎన్ని గంటలు రాస్తాడు? వాడు ఎదురుకుండా వాడు కూర్చొని, నేను చూశాను ఇన్విజిలేటర్స్ కబులు చెప్పుకుంటూ ఉంటారు, వాడు పక్కన పరీక్ష రాస్తూ ఉంటాడు. వాళ్ళకి బుర్ర ఉండదు, వాడు పరీక్ష రాస్తున్నాడు, మీరు కబులు చెప్పుకోవటం ఏంటి అని. నా హాల్లోకి ఎవడైనా వస్తే గెంటేసేవాడిని నేను మాట్లాడతాను. కానీ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, అంత గొడవ జరుగుతుందా, 10th క్లాస్ పరీక్ష రాస్తున్నవాడు ఎంత ఉంటుంది, 15-16 ఏళ్ళు ఉంటాయి కదా, కానీ అంత గలాటా జరుగుతుందా, అంతా చూస్తోందా, అది ఏంటి రాస్తాడు వాడు. ఆ స్థితి ఉండాలి మీకు. నేను ఏకాగ్రతగా ఉన్నాను కనుక తలుపు చప్పుడు వినిపించినా వెళ్ళి తలుపు తీయను, ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నాను. నిజంగా నువ్వు ధ్యాన స్థితిలో ఉంటే అది వినిపించదు. వినిపిస్తే వెళ్ళి తలుపు తీసి కూర్చో. అర్థమవుతుందా? విశ్చానవలోకే అంటే చూడనిని కాదు, ఈ పని చేసుకోవటం మీద. పిల్లవాడు పరీక్ష రాస్తున్నప్పుడు ఏకాగ్రతంగా రాస్తాడా రాయడా? కానీ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. వాడి పెన్ క్యాప్ కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు వాడు? తీసుకుంటాడు కదా. ఓ ఇన్విజిలేటర్ ఎవడో వస్తాడు, లేచి నించుంటాడు కదా. చెప్ప నేను పరీక్ష రాస్తున్నాను అని లేచి నించకుండా ఉంటాడా? దిశశ్చా నవలోకే అంటే అర్థమవుతుందా? ఎప్పుడు అప్పుడు జరుగుతున్న, మీరు చేస్తున్న పనితో పాటు చేయవలసిన పని ఉంటే తప్పనిసరిగా చేయండి. కానీ గురువు గారు ఏం చెప్పేవారంటే, పిల్ల చిన్న పిల్లవాడు ఆడుకుంటూ అమ్మా అమ్మా అని పిలుస్తాడు, అమ్మ వంట చేసుకుంటూ ఉంటాడు, వెళ్తుందా అమ్మ, పడిపోయి అమ్మా అని పిలుస్తాడు. అప్పుడు అప్పుడు కుంపటి మీద నెయ్యి ఏదో పెట్టి మరిగిపోతూ ఉంటుంది, అది చూసుకుంటుందా? అప్పుడు వాడిని చూస్తుందా? దిశశ్చ నవలోకే అంటే అర్థం అది, అవసరం యొక్క ప్రాముఖ్యత అని మీరు నిర్ణయించుకోవాలి. కానీ ఆ నిర్ణయించుకుంటున్నప్పుడు మీరు ఈ పనులన్నీ చేస్తున్నారని ఎవరికి తెలియాల్సిన పనులే. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆశ్రమం ఉండేది, నేను చాలా పనులు చేస్తూ ఉంటాను. కానీ కాలేజీ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఏం చేస్తున్నాను. కాలేజీలో ఎన్ని క్షణాలు గడిపానని మీ ఉద్దేశం? ఒకరోజా, 2 రోజులా? 23 సంవత్సరాలు గడిపాను. కానీ ఆ 23 సంవత్సరాలలో కాలేజీ స్టాఫ్ మొత్తానికి నేను చేస్తున్నానని తెలియదు. ఒకే ఒక వ్యక్తికి తెలుసు, ఆయన మొత్తం నా కాలేజీలో ఫైనాన్స్ యాంగిల్, శాలరీలు, ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతా ఆయన చూసి. ఇప్పటికీ నాకు ఎంత జీతం వస్తుందో నాకు తెలియదు, ఎంత వచ్చేదో నాకు తెలియదు. ఆయన ఒక్కడికి ఆ హెల్ప్ చేసేవాడు స్నేహితుడిగా. ఇదంతా చెప్తున్నా అతనికి తెలియదు. దిశశ్చా నవలోకే అంటే అర్థమవుతుందా? మీరేదో సాధకులు సాధన చేస్తున్నారని పక్కవాడికి కూడా తెలియక్కర్లే. నేను 23 ఏళ్ళు కాలేజీలో పనిచేస్తే ఒక్కడికి తెలియలే, కానీ మా కాలేజీ స్టూడెంట్స్కి 2-3 తెలుసు. కానీ వాళ్ళు ఎందుకో చెప్పలే. మీరు కరెక్ట్గా ఉంటే ఏమీ పొక్కవు. చెప్పిన ఉదాహరణలు అర్థమవుతుందని ఎందుకు చెప్తున్నాను? మీరు సాధకులు అని ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిన పనులే. నా జీవితంలో నేను పరమ పూజ్య గురుదేవులతో పాటు అనేక సాధనలు చేశాను. ఆ అదృష్టమేమో, నీది బర్త్డే 14th అక్టోబర్ కాదు నాయన, నా జన్మదినమే నీది అని. మరి ఆయన చేసిన సాధనలన్నీ చేసిన నేను మా నాన్నగారికి మా కుటుంబ సభ్యులకే తెలియదు నేను ఎప్పుడు ఏ సాధనలు చేశాను. ఉదాహరణ అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను? మీ అహంకారం వల్ల ఇతరులకి తెలుస్తుంది. ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే, అది చెప్పకపోతే ఆధ్యాత్మికత మీరు తప్పు మార్గంలో వెళ్ళిపోతుంది. మీ నిత్య జీవితం కరెక్ట్గా ఉండాలి. ప్రతి అడుగు మీరు వేస్తే కరెక్ట్ అడుగు పడాలి. నేను నడుస్తున్నప్పుడు మీరు చూస్తే, మీకు ఇప్పుడు చూడకండి, ఇప్పుడు నడక బాధతో ఉన్నటువంటి నడక, దాన్ని కాపీ కొట్టక్కర్లేదు. మీరు కానీ ప్రతి అడుగు కరెక్ట్గా ఉండాలి. కాలు మీద కాలు వేసుకుంటే కరెక్ట్గా ఉండాలి, వేసుకున్నప్పుడు బట్ట కరెక్ట్గా ఉండాలి. అది ఆధ్యాత్మికత అంటే. ఒకసారి కాశీలో పావక పవమాన శుచి అంటే ఏమిటి అని అడిగారు ఒకళ్ళు. చాలా మందికి అనుమానం, శుచి అంటే యశుచి ప్రేతో భూత్వా జుయా దాజ్యమన్మహం సూక్తం పంచదశంచ శ్రీకామ సతతం. సతతం అంటే ఆ శ్లోకం చదువుతూ కూర్చుంటారు మీరు, శుచిగా ఉండటం. శుచి అంటే ఇది. ఇందాక మీరు కూర్చున్నారు, ధ్యానానికే కదా వినటానికి వచ్చారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీకేం తేడా అనిపించటం లేదా కూర్చోటం? వాతావరణంలో తేడా కనిపించలేదా? శుచి అది సతతం చెప్పే అదే వస్తుంది. శ్రీకామ సతతం చెప్పే నేను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇది బయటకు వెళ్ళినా నాకేం అభ్యంతరం లేదు, కానీ నా జీవితంలో నా జేబులో లక్ష రూపాయలు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ఉండదు క్యాష్, కానీ నా జేబులో ఉండదు. లక్ష రూపాయలు క్యాష్ ఉన్నవాడు వాడి జేబులో ఎందుకు పెట్టుకుంటాడు? కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్షణంలో లక్ష రూపాయలు ఎలా పడతాయి, కురుస్తాయి. ఇప్పుడే కాదు, నేను పిహెచ్డీ చేస్తున్న దగ్గర నుంచి, ఎందుకంటే గురువుగారు నాకు అది చెప్పినప్పుడు నేను అక్షరాలా పాటించాను. ఒకసారి కాశీలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రీసెర్చ్ డబ్బులతోనే అప్పుడు బతికేవాడిని. రీసెర్చ్ డబ్బులు అంటే అర్థమైంది కదా, స్కాలర్షిప్ డబ్బులు వచ్చేవి. స్కాలర్షిప్ డబ్బులు వచ్చేవి దశాశ్వమేధ ఘాట్, మా దశాశ్వమేధ ఘాట్లోనే మా ఇల్లు ఉండేది. ఘాట్ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు కదా. యూనివర్సిటీ నుంచి నేను వస్తున్నాను, సంఘటన నేను చెప్పను నేను, కానీ నా జేబులో ఉన్న డబ్బంతా ఆ వ్యక్తులకు అవసరమైంది. ఆ రోజు అప్పుడే ఫస్ట్ డబ్బు తీసుకుని వస్తున్నాను. ఏం చేయాలి, నేను ఇవ్వగలను నా జేబులో. అప్పుడు 350 వచ్చేది, ఇప్పుడు 4000 ఎంతో అయింది, పెంచారు కాస్ట్తో పాటు. అంటే 4000 రూపాయలు ఉన్నాయనుకోండి ఇప్పుడు, అప్పుడు కానీ దాని విలువ తెలియదు. 350 ఇప్పుడు ఇందుకు ఇచ్చే స్కాలర్షిప్, ఇప్పుడు 4000 ఎంతో అయింది అది. ఇంచేత అప్పుడు దాని విలువ 4000 రూపాయలేగా, ఇప్పుడు 4000 రూపాయలేగా. దాంతో నెలంతా గడుపుకోవాలి. నేను ఒక్కడనే ఉన్నాను కాశీలో, ఎవరు లేరు. అంటే మా నాన్నగారు వాడు తిరుపతిలో ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. దిశశ్చ నవలోకయన్, దిశశ్చ నవలోకయన్ అంటే అర్థం ఏంటి, ఏ దిశ చూడొద్దు అంతే కదా అర్థం. మీరు అర్థం చేసుకునేది, కానీ మీకేమర్థం చెప్పాను నేను, మీరు చేయగలిగేది చేయగలిగినప్పుడు చేయండి, చేయలేనిది వదిలేయండి చెప్పింది గురువు. ఇదంతా గురువుగారు చెప్పిందే నేను తెలుగులో చెప్తుంది. ఇప్పుడు జస్ట్ గురువుగారి దగ్గర దీక్ష తీసుకుని 6 నెలల్లో ఎంతో అయింది. నేను 4000 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చేస్తే నా తిండి, కాలేజీకి వెళ్ళాలి, రావాలి, రోజులు గడవాలి. గురువుగారు చెప్పింది గుర్తుంది, ఇవ్వగలిగింది ఇవన్నాడు. ఇవ్వగలిగింది అంటే ఆ క్షణంలో నా దగ్గర డబ్బుంది, ఆ క్షణంలో నేను ఇవ్వగలను. రేపటి సంగతి ఎందుకు, ఇచ్చేసాను. ఆ రోజు నుంచి ఇంతవరకు ఏ కట్టడాలు, ఎన్ని కట్టడాలు కట్టానో నాకే తెలియదు. ఎంతమంది ఇళ్లలో నా గదులు ఉన్నాయో నాకే తెలియదు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా కూడా నాకు గది ఇమ్మంటే ఇస్తారని నమ్ముతున్నాను నేను. ఉన్నదంతా ఇచ్చేసా. ఏమొచ్చింది నాకు, అంత వచ్చేసా. అది నేర్చుకోండి యశుచి ప్రేతో అంటే. అయితే మీ దగ్గర ఉన్నదంతా ఇవ్వకండి. నేను గురువు దగ్గరికి వెళ్ళాను, గురువు దీక్ష తీసుకున్నాను, అప్పుడు ఒక్కడే ఉన్నాను, ఆ దెబ్బ బాధ్యత ఎవడికి పడుతుంది? అప్పుడు మీ నిర్ణయం ఓకే. ఇంచేది ఇప్పుడు వెళ్ళి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసామనుకోండి, నేనేం చేయలేను. కామన్ సెన్స్ అర్థమైంది కదా, నీకు మాత్రమే సంబంధించింది, అందుకని ఏకాగ్రిగా ఉండాలి. ఒకసారి ఆ పాట పెట్టు, విశ్వమంతా జగమంతా. మీరు మాత్రం టైం 20 ఏళ్ళ కిందట రాశానండి, వినండి. సౌండ్ వాళ్ళకి వినిపించలేను. జగమంత కుటుంబం నాది, కానీ ఏకాకి జీవితం నాది. గురువుగారు కూడా ఏకలా చేయలేరు అంటారు, ఆయన సందేశమే అది. ఒంటరిగా అంటే నువ్వు ఒంటరి అయిపోమని కాదు, నీవు తీసుకునే నిర్ణయాలు నీకు మాత్రమే ప్రభావితం చూపించాలి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కుటుంబం మీద పడేటట్టుంటే ఆ నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు. అంటే జగవంత కుటుంబం అన్నా నువ్వేమవుతావు? అది అంటున్నాడు వాడు అక్కడ. రాసిన వాడికి అర్థమైందో లేదో మీకు అర్థమైందా? అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ అది అర్థం అవుతే జీవించటం మీకు అర్థమవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు మాత్రమే ప్రభావితం చేస్తే ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఇతరుల మీద ప్రభావం పడితే కుటుంబం మొత్తం కూర్చొని నిర్ణయించుకోవాలి. తేడా అర్థమైందా రెండింటికి? అంచేత జగమంతా కుటుంబం అయినా జీవితం మాత్రం ఏకాకి. అంచేత దీన్ని కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వమంటున్నారా గురువు గారు, వద్దంటున్నారా? ప్రతి నిర్ణయానికి నువ్వు ఆలోచించుకోవాలి. కానీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత 40 రోజులు నాకు తిండి లేదు, కాశీ ఆకలి అంటే ఏంటో అర్థమైంది. నేను చాలాసార్లు ఈ కథ చెప్పుకుంటా, ఈ డీటెయిల్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఇచ్చేసాయి డబ్బంతా, ఎవడికి చెప్పుకుంటా నేను? నేను డబ్బు ఇచ్చేసానని తిడతాను నన్ను ఎవడైనా అంటే, ఎవడిమ్మన్నాడు అంటాడు. లేకపోతే జాలు కలిసి ఏం చేస్తారు? భిక్ష పెడతారు. రెండు ఉండకూడదు, నీ బాధలు ఇతరులకి చెప్పుకోకూడదు. రెండోది భిక్ష అడగదు. అప్పుడు నిర్ణయం తీసుకో ఏకాకిగా. నేను నిర్ణయం తీసుకున్నా, ఏమవుతుందో చూద్దామని. చూద్దామని కాదు అంటే, ఏం గురువుగారు వచ్చే హెల్ప్ చేయలే నాకు. 40 రోజులు ఎవరింటికి వెళ్ళినా నా దృష్టి వంటింటి మీద ఉండేది. చెప్పానో లేదో ఈ సంఘటన చెప్పా కదా. మరి తిండి లేని వాడికి ఎలా ఉంటుంది? అడగగలనా? కానీ ఏకాకి జీవితం చేత సాధనలో తీవ్రత అది రావాలి. అలా అని చెప్పి మీరు ఇదంతా చేయకలే. నా ఉదాహరణ తీసుకుని ఎప్పుడు మీరు చూసుకోవాల్సింది కుటుంబం, జగమంతా కుటుంబం అన్నప్పుడు ట్రైనింగ్ మీకు ఎక్కడుంటుంది? మీ కుటుంబంలో ఉంటుంది. వాళ్ళని వదిలేసి మేము ఏదో చేస్తామంటే మీరు పరమ మూర్ఖులు. జాగ్రత్తది చేత ఆధ్యాత్మికత ఇది. గాయత్రి మంత్ర జపం చేస్తున్నావా, నీ గురువు ఉన్నాడా లేదా ఆవిడికి కావాలి. ఇది చేస్తే చాలు, కూర్చున్నావు పద్ధతిగా కూర్చో. ఎముక ఎప్పుడు నిటారుగా ఉండాలి. అలా నీ ఎముక నొప్పిగా ఉంటే, నిటారుగా ఉంటే అదో ప్రాబ్లం వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర. అప్పుడేం చేయాలి? మీకు జీవించటానికి ఆధారమైనటువంటి శ్వాస మీద దృష్టి ఉండాలి. అంటే అందరు కళ్ళు ఇలా మూసుకుని కన్నక ఆశ్చర్యం. ఎప్పుడు కూడా వంకర పోయిన కన్నున్నవాడు కనిపించలే, కరెక్ట్గా చేరేమో సాధన. మరి అలాగ ముక్కు చూస్తూ ఉంటే కళ్ళు కొంచెం వంకరవుతాయి కదా. కానీ ఇంతవరకు ఎప్పుడు నేను ఆ కమెంట్ వినలే. అంటే ఏం చేసి ఉంటాడు వాడు? చూసి ఉంటాడు, చూస్తున్నాను అనుకుంటున్నాడేమో. తప్పు అది చేస్తారు, ముక్కు కాదు చూడాల్సింది. ఇంకోళ్ళు ఇక్కడ చూస్తారు, నేను కళ్ళు కూడా పెట్టలేను. దానికి ఏంటి? శాంభవ్య ముద్ర అంట. కళ్ళలా పెడితేనే నీకు శాంభవ్యం వచ్చేస్తే మీరు నాకు నేర్పండి, నేర్చుకుంటా. కళ్ళు అంటే ఏమిటి? దృష్టి అని అర్థం. దృష్టి నీ శ్వాస మీద ఉండాలి అంటే నువ్వు కళ్ళు తిప్పితే ఏం లాగు? నువ్వు దృష్టి పెట్టినా నీకు గాలి కనిపిస్తుందా? మీలో ఎంతమంది కనిపించిందండి? కనిపించిందా మీకు? అందుకని అది పెడతారేమో ఊదుకడ్డి అని పిలిస్తే పగలా లోపలికి వెళ్తుందేమో నాకు తెలియదమ్మా. ఇవంతా మరి మీరు చేస్తున్నారేమో, మూర్ఖత్వం అర్థమవుతుందా? ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకి. మరి నాసికలోంచి ఏమి వెళ్తుంది? అంతేనా? గాలి వెళ్ళటం రావటం ఆగిపోతే ఏమవుతావు నువ్వు? చచ్చిపోతావు. చే దృష్టి దేని మీద ఉండాలి? నేను బతుకున్నాను అన్న దాని మీద ఉండాలి. గాలి ఏం చేస్తుంది? నేను రకరకాల ప్రాణాయామాన్ని చేసేవాళ్ళని చూశాను నేను. 39 గురువులు చాలా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువులు. దుర్గా సప్తశతి నాకు నేర్పిన గురువు అస్సీ ఘాట్లో ఉండేవాడు. కింద కాశీకౌరిని వెళ్ళారా మీరు? ఘాట్లో ఇలా మెట్లు దిగితే పక్కన కొన్ని స్తంభాలు ఉంటాయి, పండాలు కూర్చుని ఆ ఒక స్తంభం మీద ఆయన కూర్చుని, స్తంభం అను షట్కోణం లాంటి ఒక పెద్ద గట్టులాగా ఉండేది, దాని మీద కూర్చుని ఉండేవాడు. వరదలు వస్తే మెట్లన్నీ మెలిగిపోయి అవన్నీ కూడా మెలిగిపోయి ఇంటి వరకు వెళ్ళిపోతుంది. ఆయన అక్కడే కూర్చునేవాడు. వరదంతా అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా వచ్చి తవ్వి తీస్తే ఆయన బతికే ఉండేది. మీరు నా గురువుల గురించి మరి ఇప్పుడో వీలు దొరకలే చెప్పటానికి, చెప్పినా ఏం లాభం? కానీ ఒకసారి నేను అడిగా, నువ్వు ఎలా బతుకుంటావురా అని. నేను చస్తేగా అన్నాడు. చస్తే కదా మళ్ళా బతకటానికి, శ్వాస ఆడటం లేదు అన్నాడు. శ్వాసకి బతుక్కి సంబంధం ఏంటి? మీరు బతుకున్నారు కదా, మేము బతుకున్నాము అనే అనుభూతి ఉందా ఎప్పుడైనా మీకు? ఆ అనుభూతి ఆ శ్లోకంలో చెప్తుంది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం. హిందీలో నక్కట అదేవారు, ఇక్కడ నాకు తెలియదు. కానీ ముక్కుపోతే మర్యాద పోయినట్టు లెక్క అక్కడ. ఇక్కడ ఉందా అలాంటి సామెత తెలుగులో? ఏమైనా మర్యాద పోతే నాక్కటిగయ్యి అంటారు, అక్కడ భాష అది. ప్రాణం పోతే నీ మర్యాద పోయినట్టేగా కదా. అంతవరకు మీకు పూలదండలు వేసి నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతాను, నువ్వు లేకపోతే నేను ఎలా జీవిస్తాను అన్న కుటుంబ సభ్యులు. మీ ముక్కు కట్ అవుతే, ముక్కు కట్ అవుతే అంటే ఏం చేస్తారు? ఫోటోలైనా అందంగా పెట్టుకుంటారు కదా, దీన్ని ఎందుకు అందంగా పెట్టుకోరు? అర్థమవుతుందమ్మా శ్లోకంలో అంతలా అర్థం. అది గురువుగారు చెప్పేది ఏంటంటే, ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నువ్వు బతికి ఉన్నావు అన్నది గుర్తు చేసుకో నిరంతరం. చాలాసార్లు మర్చిపోతాం. ఇంతకీ నువ్వు బతికున్నావో లేదో నీకు తెలియదు. ఇంచేదంటే నీ పేరు మాత్రమే తెలుసు. రామకృష్ణ బతికున్నాడు, చందన బతికుంది. చందనకి అంతే తెలుసు. కానీ అసలు ఈ రామకృష్ణ చందన వెనకాతలు ఎవరున్నారు? ఎవరున్నారు వెనకాతలు? మీరు ఎవరైనా లేకపోతే మన పేరు పోతే మనం లేవా? ఈ పేరు కూడా మీరు కాదుగా, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు అది. ఏంటంటే మీకు మీరు పేరు తెలియదు కనుక. ఎవరికి తెలియదు? అది గుర్తుంచుకోండి. అది ప్రతిరోజు పొద్దున్నే మీరు నిద్రలేచి సాధన చేసుకుంటే ఆత్మబోధ అంటాం. నేనాత్మనే నేనాత్మనే నువ్వు ఎన్నిసార్లు అనుకుంటే నువ్వు ఆత్మ అవుతావు. నువ్వు నువ్వే కానీ నేను కాదు ఆత్మని, అప్పుడు అది బయటకు వస్తుంది. కానీ ఎలా బయటకు వస్తుంది? డ్రైవింగ్ చేయటం రాదు, డ్రైవర్ అవ్వాలి. అంటే నువ్వు ఎలా ఉండాలి? డ్రైవర్ లాగా ఉండాలా లేకపోతే ఇంకోలాగా ఉంటావా? ఓనర్ లాగా. ఓనర్ లాగా ఉంటే వెనకాతలు కూర్చొని ఉండాలి. డ్రైవర్ అవుతే మరి నేను ఆత్మనవుతే ఆత్మలాగా జీవించు, డ్రైవింగ్ లానివాడు. డ్రైవింగ్ వచ్చినట్టు నటిస్తేనే కదా వస్తాడు. నటించటం అంటే ఆచరణ చేయటం అని. నటించటం ఇప్పుడు నటిస్తున్నారు అందరూ, చాలామంది గురువులు, చాలా సంస్థలు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉందని నేను అనుకోను, శిష్యులకి ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారని నేను అనుకోను. కానీ నేను చెప్తుంది అర్థమైంది, ఆత్మబోధ అంటే ఏంటో. నువ్వు ఆత్మ వలె ఇవాళ నేను ప్రవర్తిస్తాను నిర్ణయించుకో. మొదటి రోజే డ్రైవింగ్ వచ్చేస్తుందా, లేకపోతే ఇంకా రాలేదండి అని డ్రైవింగ్ మానేస్తావా? ఎప్పటివరకు డ్రైవింగ్ చేస్తావు? ప్రతిరోజు ఆత్మని నేను అని ఆత్మ వలె జీవించదలుచుకున్నప్పుడు నువ్వేం చేస్తావో రాసుకో. అది డైరీలో నేను గురువు గారు ఇచ్చినటువంటి విశేషాలే మీకు ఇచ్చాను నేను. ఇదేవి నేను కనిపెట్టిన సిద్ధాంతాలు కాదు. పరమ పూజ్య గురుదేవుడు అందజేసిన విధానాన్ని నాకు సాధ్యమైనంత చేశాను. 100% సక్సెస్ నేను కాదు. ఇంకేంటే ఆత్మగా నేను ఏమి చేయదలుచుకున్నాను అది చేయటానికి నాకు వీలు దొరకలేదు. కారణం ఏంటి అంటే, అనేక మంది వ్యక్తుల యొక్క బాధలను చూసి వాళ్ళ కార్యక్రమాలకి చేయూతనిద్దాంలే, అందువల్ల నా ఆత్మ బాధ, ఆత్మబోధ నేను ఆచరణలో పెట్టలేదు తెలిసిన. తేడా అర్థమవుతుందా దేని గురించి నేను చెప్తున్నాను? అది నేను గొప్పగా చెప్పుకోలేను కనుక చెప్పటం లేదు. అనేక మంది ఏడుపులు చూసి, మా గురుదేవులు కూడా ఋషుల ఏడుపు చూసి ఇదంతా చేశారు, మీకు తెలుసో తెలియదు. అలాగే నేను చాలామంది వ్యక్తుల యొక్క బాధని చూసి నా ఆత్మబోధ తెలిసినా పక్కన పెట్టాను. పరమ పూజ్య గురుదేవులు కూడా అదే పనిచేశారు. ఆయన 60వ ఏట వరకు మధురలో ఉన్నారు. చాలా పనులు చేశారు, గాయత్రి పరివార పనిచేశారు, యుగ నిర్మాణ యోజన పనిచేశారు. కానీ 60వ ఏడు రాగానే శాంతి కుంజుకు వెళ్ళిపోయారు. ఇంచేత గురువుగారు నా పుట్టినరోజు నీది కాదా అంటంలో నేను గురువుని అయిపోయానని కాదు, నువ్వు శాంతి కుంజుకు వెళ్ళు. ఎన్నాళ్ళని తిరుగుతావు ఇలాగా? ఆత్మబోధంలో చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయి. కానీ అది నీ అహంకారపూరిత నిర్ణయం కాకూడదు. అందుకని నేను అమెరికాకి కూడా ఈ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఎందుకు వెళ్ళాను అంటే, అది నా అహంకారమేమో. వెళ్ళొచ్చాక నాకు అర్థమైంది, నా అహంకారం కాదు, ఈ పనులు నేను చెయ్యక్కర్లేదు. సరే 14వ తారీఖు అనుకుందా, డైరీలో టైటిల్ ఏం పెట్టాను నేను? ప్రజ్ఞావతార. మరి ఆ మహాకాలశకానికి ఎవడు నాంది పలుకుతాడు? మీకు తెలియాలిగా ఆ కాలంలో ఏం చేయాలి. ఆత్మబోధ చేసుకోవాలి. మరి నీకు తెలుసు కదా నీ ఆత్మబోధ ఏంటో, ఎందుకు చేయటం లేదన్నాడు. నువ్వు చెప్తే చేస్తాన్నా. స్టార్ట్ అయిపోయింది ఆత్మబోధ, అర్థమైంది కదా ఇప్పుడు. కానీ ఇదంతా ఎందులో ఉంది? సమంకాయ శిరోగ్రీవం. సమంకాయ అంటే కాయ నిటారుగా పెట్టుకోమని ఒక అర్థం, సమానంగా పెట్టుకోమని ఇంకో అర్థం. సమానంగా పెట్టుకోమంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను ధ్యాన ముద్రలో కూర్చుని సమంకాయ శిరోగ్రీవం అంటే సచిన్ టెండూల్కర్ ఏమవుతాడు? అక్కడ కూర్చుని సమంకాయ శిరోగ్రీవం. అప్పుడు ఏ పోజులో ఉండాలి? బ్యాటింగ్ చేసే పోజులో. అది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉన్నవాడు పేరు పొందుతాడు. తప్పు అక్కడ జరుగుతుంది, చాలామందికి అర్థం ఉంటుంది. అది కూడా నాకు అర్థమైనా నేను ఎప్పుడు కూడా నా బలహీనత అది. నాకు చాలాసార్లు నన్ను నేను కించపరుచుకుంటాను. కానీ అమెరికాలో నేను ప్రణవ్ పాండే గారు క్రికెట్ ఆడాల్సి వచ్చింది. లిటరల్గా 2 బాల్స్ నేను వేసి ఆయన అంతకంటే ఏమీ పెద్ద ఆడలేదు. కానీ అప్పుడు అర్థమైంది, నాకు అర్థమైంది కానీ నేను ఆచరించలేదు నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు. చేత సమంకాయం అంటే అర్థమైంది ఏ భావంతో చెప్తున్నాను, మీరు చేస్తున్న పనికి సమానమైనటువంటి శరీరం ఉండాలి. శిరస్సు సమంగా ఉండాలి. ఇందా సమంగా శిరస్సు నాకు అనిపించదమ్మా, అర్థం లేదు. శిరస్సు శరీరం కరెక్ట్గా పెట్టుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేసి ఉంటే ఈపాటికి అందరూ యోగులు ఆధ్యాత్మవేత్తలు అవుతుంది. శిరస్సు అంటే ఆలోచనలు సమానంగా ఉంది. సక్రమైన ఆలోచన ఎక్కడ ఉంటుంది? చాలాసార్లు ప్యాంప్లెట్లు చదివి ప్యాంప్లెట్లో ఏ విషయం గురించి చెప్పారో ఇంతవరకు ఎవరు చెప్పలేదు, తప్పులు ఎత్తి చూపిస్తారు. ప్యాంప్లెట్ వాడు మిమ్మల్ని ఎగ్జామినర్గా పెట్టి ఇది తప్పు రాశాను అని చెప్పమన్నాడా, లేకపోతే వాడు ఏదైనా మీకు సందేశం ఇవ్వదలుచుకున్నాడా? ఏమిస్తాడు? అర్థమవుతుందా నా భాష? అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, ఏంటంటే నేను చెప్తున్నది మొత్తం ప్రపంచానికి గురుదేవుల ఆధ్యాత్మిక విజ్ఞానం ఏమిటో చెప్తున్నాను నేను. ఏంటంటే ఇంకా మళ్ళీ ఇలా చెప్పడానికి నాకు ఛాన్స్ ఇవ్వరు ఆయన. ఒకే ఒక ఛాన్స్ ఏమిచ్చారంటే, ఆ తర్వాత చెప్తాను ఏం ఛాన్స్ ఇచ్చారు. సమం కాయ అంటే అర్థమైందా ఏం చెప్పాను? మీరు చేస్తున్న పనికి తగినట్టు మీ శరీరం ఉండాలి. శిరో ఆలోచనలు దానికి తగినట్టు ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడో తప్పు పట్టుకోవటంలో ఉంటుంది కాదా, నేర్చుకోవటంలో ఉండదు. అది సవరించుకోండి, అది యోగ విద్య అంటే. ఎక్కడైనా మీకు దొరుకుతుంది చూడటం వస్తే. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయించా కదా, ఇది ఇవాళే మీరు చేసుకుంటే ప్రతిరోజు ఇది ఉండాలి. అలా చిరిగిపోయినటువంటి అంచులు అవి ఉండకూడదు. అందులో మీరు డబ్బు కూడా ఖర్చు అవుతుంటున్నారు కదా, అరగంట టైం చాలు కదా. ఇవాళ నేను లేచి వెళ్ళాక అరగంట టైం ఉంటుందా ఉండదా మీకు? ఈ అంచులు వేస్తాం, రెండు వైపులా సమానంగా ఉందా లేదా, ఆ పైలున్నది గీతం, అది నిజమైనటువంటి. అది ట్రైనింగ్ ఇవ్వటానికి పూర్వకాలంలో క్రిమికీటకాదులు ఆహారం ఇవ్వటానికి, ఈ గీతలు ట్రైనింగ్ ఇవ్వటానికి ముగ్గు పెట్టారు. ముగ్గు చివరికి ఇప్పుడు ఏమైంది? చేత ఆధ్యాత్మికత ఇది, గాయత్రి మంత్ర జపం యజ్ఞం చేయటం కాదు అని అర్థమవుతుందా మీకు? ఇది కరెక్ట్గా ఎవడు చేస్తాడు వాడు సక్సెస్ఫుల్ గ్యారంటీగా అవుతాడు. ఒక్కొక్కసారి నాలాగా మూర్ఖత్వం చేస్తే దెబ్బతింటారు. నేను చెప్పా కదా 40 రోజులు ఆకలితో ఉన్నానని. కానీ అప్పుడు నాకు లభించిన గురువులు గంగ ఒడ్డున ఏం జరిగిందో అది నా పర్సనల్ ఇష్యూ, కానీ నా బాధ చెప్తున్నాను. అంచేత కరెక్ట్గా చేసినంత మాత్రాన ఆ క్షణంలోనే మీకేం లాభాలు రావు. కానీ కరెక్ట్గా చేస్తున్నాను అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది. దేర్ హే పర్ అంధేర్ నహి అని హిందీలో నాకు ఒక గురువు చెప్తూ ఉండేవాడు. తెలుగులో మరి ఏమంటారు దాన్ని? ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి ఉండదు. దేర్ హై పర్ అంధేర్ నహి. ఈ మార్గంలో వెళ్ళడం కొంచెం లేట్ అవ్వచ్చు, అది కూడా ఎప్పుడో ఏదో చేసి ఉంటాం కర్మ, కానీ చీకటి మాత్రం ఉండదు, గ్యారంటీగా చీకటి ఉండదు. కనుకే అతన్ని గురువు అంటాం. గురువు అంటే చీకటిని తీసేవాడు అని తెలుసా అర్థం? మీకు ఆ అర్థం కూడా తెలియదా? చేత ఆత్మబోధ ముఖ్యమైనది. కానీ నిత్య జీవితం ఎలా ఉండాలి? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర. శరీరాన్ని రాయిలాగా పెట్టేస్తే నీకంటే కొండ బెటర్. నీ ఎన్ని సంవత్సరాలు కూర్చోగలవు? బతికున్నాళ్ళు కదలకుండా కూర్చోగలవు అంతే కదా. హిమాలయాలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి? అంచేత ఏంటి ధారయం నచనం స్థిర? ఈ శారీరక స్థితి, ఈ మానసిక స్థితి చలించకూడదు, అది ధారణ చేసుకోవాలి. ఆ ధారణ ఎలా చేస్తామో గాయత్రి మంత్రం చెప్తుంది, కనుక గాయత్రి మంత్రానికి ప్రాముఖ్యత ఇచ్చారు. చేత ఒక్క శ్లోకమే, అందుకే ఇప్పుడు చాలాసార్లు ఇది రిపీట్ చేశాను నేను, చాలా చేయించాను కూడా. కానీ మీరందరూ చేసే తప్పు ఏంటి అంటే, ఈ సాధనలు నిత్య జీవితంలోకి రాకపోతే ఈ సాధన వేస్ట్. MBBS చదివి బయట వచ్చిన వాడికి మందు ఇవ్వకపోతే వాడి డాక్టర్ విద్య వేస్టేగా. చేత అచలం అనేది నీ మానసిక స్థితి స్థిరంగా ఉండదు. ఐదేళ్ల పాటు పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతాడు, పుస్తకము కాలేజీలో చదువుతాడు, సినిమాలకు కూడా వెళ్తాడు. సెలవుల్లో అక్కడో వెళ్తుంటే ఏదేదో చేస్తూ ఉంటాడు. కానీ అచలంగా ఉన్నదేంటి? ఇంజనీర్ అవ్వాలి. అదే అచలంగా ఉంది, రిజల్ట్ వస్తుంది. చేతి ఏది అచలంగా పెట్టుకున్నా రిజల్ట్ వస్తుంది, నువ్వేం చేయక్కర్లే. అది గురువుగారు ఇప్పుడు చెప్పేవారు, మనస్థితి బదిలే తో పరిస్థితి బదిలే. నీ మనస్థితి మారితే పరిస్థితులు మారిపోతాయి. మారలేదు అంటే మానసిక స్థితి మార్చుకోలేదు. ఏం తప్పు చేస్తాం మానసిక స్థితిలో? ఎప్పుడు కూడా ఎదుట వాడి మీద ఏం తప్పు చేస్తున్నాడు, ఏమి చేయకూడదు అది చూస్తావు తప్ప, నువ్వెన్ని తప్పులు చేసుకుంటున్నావో నువ్వు చూసుకుంటే చాలు, అవి చేయకుండా ఉంటే చాలు. ఆధ్యాత్మిక వైజ్ఞానికత ఇది. ఇంచేత ఇక్కడ కాదు, ఇది ఉపాసన అని మాత్రమే అంటాను. ఉపాసన అంటే దగ్గరికి వచ్చింది నేర్చుకుంటున్నాం, గురువు గురువు పుస్తకాలు, లేకపోతే మీకు ఏ దేవత నచ్చిందో ఆ దేవత ముందు కూర్చుంటాం. కూర్చుని అడుక్కునే వాళ్ళలా కూర్చుంటారే కృష్ణుడి దగ్గర. మీరు కృష్ణుడిలాగా అవ్వలేరా? నాకు తెలిసి కృష్ణుడు ఒకడికే జగద్గురు అనే బిరుదు ఉంది, రాముడికి ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? లేదా? శ్రీరామ్కి లేదా జగద్గురు? మా శ్రీరామ్కి ఉందమ్మా, శ్రీరామ్ శర్మ ఆచార్యకి. కానీ ఆ రాముడికి జగద్గురువు లేదు. అంటే అక్కడ కూర్చొని అడుక్కుంటారేంటి, నీలాగ నన్ను చెయ్యి అంటే. అందువల్ల ఈ దేవాలయాలన్నీ మూతబడుతున్నాయి. ఈ దేవాలయాలన్నీ ఎవడో మూసేస్తున్నానని ఏడ్చేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు తప్ప, ఒక్క దేవాలయాన్ని నేను కరెక్ట్ చేస్తాను అన్నవాడు ఒక్కడ కనిపించలేనా? అమెరికాలో కూడా అక్కడున్న దేవాలయాల ట్రస్టీ వాళ్ళందరూ అడిగారు నన్ను, 3 రోజులు ఉందండి క్యాంపు రమ్మని, ముందు వస్తా అన్న. సరే ఆరోగ్యం బాగోలేదు వచ్చేసాను. ఇంకేంటి, సెప్టెంబర్ నెలాఖరులో ఉంది, 23, 24, 25 వెళ్ళలేదు. 3 రోజులు రాలేను, తర్వాత ఒక రోజు వస్తా అన్న, తర్వాత వెళ్ళలే. ఏంటి వాళ్ళ కంప్లైంట్? మా దేవాలయాలకు ఎవడు రావటం లేదు. ఎందుకు వస్తాడు దేవాలయాలకు? అడుక్కుంటానికి వచ్చేవాడు ఎందుకు వస్తాడు? విద్యాలయానికి డిగ్రీ భిక్ష పెట్టమని ఎవడు రాడు, చదువుకోవటానికి వస్తాడు. మరి దేవాలయం దగ్గర మీ దేవత్వాన్ని వికసింపజేసుకోండి, ఆ విధానం ఉంది. ఆ దేవత్వాన్ని వికసింపజేసుకోవటానికి 3 లక్షణాలు ఉన్నాయి. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నువ్వు డ్రైవర్ లాగా బిహేవ్ చేయాలి. అంచేత మీరందరూ దేవతలే అని చెప్పారు గురువుగారు. దేవతలే అంటే ఈ క్షణంలో కాదు, కానీ డ్రైవింగ్కి వస్తే డ్రైవర్ అయినట్టు, ఇంజనీరింగ్ కాలేజీలో చదివితే ఇంజనీర్ అయినట్టు, మెడికల్ కాలేజీలో చదివితే డాక్టర్ అయినట్టు, దేవాలయాలకు వస్తే నువ్వు దేవతవే. మరి దేవత అవటానికి నువ్వేం చేస్తావు? నువ్వేం చేయక్కర్లే. కాలేజీకి వెళ్ళి చదువుకుని వస్తాడా, లేకపోతే ప్రాక్టికల్స్కి ల్యాబొరేటరీ ఎలా ఉంది, అక్కడ లెక్చరర్ ఉన్నాడా లేదా, అక్కడ సామగ్రి ఉందా లేదా, ఏదైనా పాడవుతే బాగు చేయడం అది స్టూడెంట్ చేస్తాడా? ఎవడు చేస్తాడు? ఎవడో చేస్తాడు, ప్రిన్సిపాల్ కూడా చేయడు. ఆ కాలేజీ పెట్టిన ఏమంటారు వాళ్ళని, మేనేజ్మెంట్ ట్రస్టీస్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. నువ్వేం చేస్తావు? కానీ నీ దారి వేసి ఉంది. ఎందుకదా కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోగానే ఇంజనీరే కదా, నీకేం తెలుసు వాడు వాళ్ళ జీతాలు ఇవ్వటానికి ఎంత అవస్థపడుతున్నాడు, కావలసిన ప్రాక్టికల్ ఆపరేటర్స్ తెచ్చుకోవటానికి ఎంత అవస్థపడుతున్నాడు, అక్కడ మళ్ళా బిజినెస్లో ఏం లావాదేవీలు ఉన్నాయో తెలియవు కదా. పట్టించుకుంటావు? అది దొరక్కపోతే నువ్వు వెళ్ళావు, టెస్ట్ ట్యూబ్ లేదు, ఏం చేస్తావు? కొనుక్కొస్తానండి అడుక్కొస్తానని అంటావా, లేకపోతే డిమాండ్ చేస్తావా? అంటే నీకు కావాల్సిన ఆవశ్యకతలు ఎవడు పూర్తి చేస్తాడు? దేవత దగ్గరికి వెళ్ళి నిన్ను దేవతని చేస్తానన్నప్పుడు నీకు పేరు ప్రతిష్టల మార్గమే, ఇంకా నువ్వు చేయాల్సిందేం లే, ఇంజనీర్వే అవుతావు అవ్వవా. కానీ ఎప్పుడు పరీక్షలు రాస్తే ఆ బాధ్యత ఉంది, మిగతాదంతా మేనేజ్మెంట్ని. అలాగే గురువు గారు కూడా ప్రతిరోజు మీకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆత్మబోధ తత్వబోధ భజన మనన, అది చేసుకోవాలి. ఇది నిజమైన ఆధ్యాత్మికత. అంటే ఎక్కడ చేసుకోవాలి మీరు? ఉపాసన చేస్తున్నప్పుడు కాదు, ఉపాసన చేస్తున్నప్పుడు గురువు దగ్గర కూర్చుని ఉన్నాం ఆయన చెప్పింది ఏదో చేస్తావు సాదు, అది అవసరమే ఉపాసన. టెక్నిక్ తెలియాలి కదా, కానీ బయటకు వచ్చాక సాధన చెయ్యాలి. జరు ఉపాసన సాధన, సాధన ఎక్కడ చేయాలి? నిత్య జీవితంలో చేయాలి. నిత్య జీవితంలో చేయవలసినటువంటి నాలుగే నాలుగు సాధనలు ఉన్నాయి. ఒకటి ఆత్మబోధ, తర్వాత భజన. భజన అంటే ఉపాసన అన్నమాట. ఏ గాయత్రి మంత్ర జపం చేస్తాం, ఎంత చేస్తాం మీ ఇష్టం అది. అక్కడ మళ్ళా గంట చేయాలి, 5 గంటలు చేయాలి అనే మూర్ఖత్వంలో పడకండి. ఎంత చేయగలమో అంతే చేయండి, ఇది భజన. కానీ ఎంత చేయగలమోతో పాటు ఎలా చేయాలో కూడా ఉంది. ఉంబుర్భసుత చవితుర్వణ్యం భర్గో దేవసు ధీమై ధియోయున ప్రచోదయాత్. ఈ మంత్రము భారతదేశంలో ఎన్ని వేల సంవత్సరాలు బట్టి ఎన్ని కోట్ల మంది చేసి ఉంటారు? చేసి ఉంటారా చేసి ఉండరా? చేసి ఉంటారు కదా. కానీ మనకి విశ్వామిత్రుడు పేరు వినిపిస్తుంది, దయానంద సరస్వతి పేరు వినిపిస్తుంది, శ్రీరామ శర్మ ఆచార్య పేరు వినిపిస్తుంది, అంతేనా? ఇంకా ఎవరో గాయత్రి ఉపాసకులు కనిపించారు మీకు? ఉన్నారా? ఏంటి తప్పు జరుగుతోంది? గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు భజన అంటే అర్థం ఏంటి అంటే, భా అంటే వెలుగు, జన అంటే మనుష్యుల్లో, నీలో వెలుగు రావాలి. ఎలా వెలుగు వస్తుంది? ప్రజ్ఞావతార కథామృతంలో తను ఎలా సాధించాడో రాశారు ఆయన, అలా చేయండి మీరు. అది చెప్పే ఇప్పుడు టైం లేదు. ఇంచేత ఆత్మబోధం మీరు చేసుకుంటారు. ఏమని చేసుకుంటారు? నేను రామకృష్ణని కాదు, మీ పేరు చెప్పుకుంటారు. మరి కానప్పుడు ఎందుకు జన్మించావు నువ్వు? నీకు ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా సమాజం ఇచ్చినటువంటి బాధ్యతలు, రామకృష్ణకు ఉన్నటువంటి బాధ్యతలు. కానీ రామకృష్ణ పేరు పెట్టుకున్నంత ఆత్మ బాధ్యతలు ఏమిటి? మొదటిసారి తెలియవు, కార్ డ్రైవింగ్ లాగే ప్రతిరోజు పొద్దున్న మీలేదు అనుకుని అలా ప్రవర్తించటం నేర్చుకుంటే ఎలా ప్రవర్తిస్తాం ఆత్మ వల్లే అంటే? దానికి మళ్ళీ గురువుగారు చెప్పారు ఎలా ప్రవర్తించారు. 20 పుస్తకాలలో ఉంది అది. మీకు డైరీలో పేజీల నంబర్స్ కూడా ఇచ్చాను. ఆత్మబోధ ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి. భజన ఉపాసన, ఉపాసన అంటే గాయత్రి దగ్గర ఉండటం, దగ్గర కూర్చోవటం. ఎలా దగ్గర కూర్చోవాలి? ప్రజ్ఞావతార కథామృతంలో పరమ శ్రీరామ శర్మ ఆచార్య ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. అందులో ఫుల్ డీటెయిల్స్ అని ఇచ్చారు, హిందీలో, తెలుగులో రాశాను నేను. భజన అంటే అది. దీని తర్వాత మధ్యాహ్నం 3, 3:30 ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, గురువులు ఏదైనా టైం ఇస్తే ఆ టైంకి చాలా విలువ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వీలు లేకపోతే ఓకే, మానక్కర్లే. భోజనం మనం సాధారణంగా 1 గంటకు ఎప్పుడు చేస్తాం. ఇంతలో 1 గంటకు భోజనం చేయలేదని భోజనం మానేం కదా. లేకపోతే ఎప్పటికో వెళ్ళిపోవాలి మనం, అప్పుడు 12 గంటలకు 10 గంటలకు తినేసి బయలుదేరుతాం. కానీ సాధారణంగా ఎప్పుడు భోజనం చేస్తాం? అవసరమైన టైంలో. ఇది మనన మధ్యాహ్నం 3, 3:30 చేసుకోమని చెప్పారు. అది కూడా అందులో ఉంది డైరీ పేజెస్లో. ఇంచేత నేను ఇప్పుడు చెప్తున్నది ఏది కూడా కొత్తది కాదు, 18 రోజుల ముందు చెప్తున్నాను అంతే. అక్కడ చెప్దాం అనుకున్నాను నేను, ఇంకక్కడ ఇది చెప్పను. ఇంచేత ఇది అందరికీ వెళ్ళాలి అని చెప్తున్నాను. మనన అంటే అర్థమైంది కదా. భజన అంటే ఏంటి? ప్రజ్ఞావతార కథామృతంలో గురుదేవులు ఎలాగ ఆయన ఆ సిద్ధి పొందారు చాలా స్పష్టంగా చెప్పాడు. 3-4 నెలల ముందు ఆయనకి అసలు ఏమీ కనిపించలేట, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలామంది నన్ను ఏమడుగుతారంటే, గురువుగారికే 3-4 నెలలు పడితే మాకెంత? పిచ్చి ప్రశ్న. గురువుగారు 3-4 నెలలు పట్టింది అంటే అంతకంటే ఎక్కువ పట్టదు, అందరికీ అంత టైం పడుతుంది. ఓ సైంటిస్ట్ ఒక విధి విధానాన్ని అందజేస్తూ హార్ట్ ఆపరేషన్కి గంటన్నర పడుతుంది అన్నాడు అనుకోండి, ఆ గంటన్నర హార్ట్ ఆపరేషన్ చేయటం నేర్చుకోవటానికి వాడికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మొట్టమొదట చేసిన వాడికి మనకు తెలియదు, కానీ ఇప్పుడు అంతే పడుతుంది. అలాగే ఆయన ఏం అవస్థపడి ఇదంతా సాధించాడు, ఈ వైద్యానికి తేవటానికి ఎంతమంది సహాయ సహకారాలు తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ అక్కడ రాసిన ప్రతి అక్షరము పరమ పూజ గురుదేవులకి చెందినవి కాదు సాధకులకి అని గుర్తుంచుకోండి. మీకు అంత టైం పడుతుంది, 2-3 నెలల కంటే ఎక్కువ టైం పట్టదు, దాని తర్వాత లైన్ స్టార్ట్ అవుతుంది. కానీ అలా చేయాలి, మీకు నచ్చింది మార్చుకో. వ్యక్తి పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మిక వైజ్ఞానికతలో చెప్పినట్టు చేయాలి తప్ప, మళ్ళా మీరు సొంత మార్పులు చేర్పులు చేసుకుంటే హార్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో ఎలా నేర్పించారో అలాగే చేయాలి. కాదండి నేను కొంచెం మార్చుకుంటానంటే సైన్స్లో కుదరదు, అది ఇది ఆధ్యాత్మిక వైజ్ఞానికత కనుక. గ్యారంటీగా ఆ రోజుల్లో గాయత్రీదేవి 6 నెలలలో గాయత్రీదేవి సాక్షాత్కరిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి అలా చెప్పినట్టు చేస్తే. గంటల గంటలు ఏం గాదర్ చేసింది ఆయన, 5 మాలలు. 5 మాలలకు ఎన్ని గంటలు పడుతుంది చేత, అక్కడ నువ్వు ఎన్ని మాలలు తిప్పావని కాదు ఎలా చేసావని. అందుచేత ప్రజ్ఞావతార కథామృతాన్ని అందులో గురుదేవులు గాయత్రీ మాతని ఎలా పొందారు వచ్చేస్తుంది మీకు. ఇది భజన అని చెప్పి పొద్దున్నే ఇప్పుడు స్నానం చేశాక చేసుకుంటాం. ఆత్మబోధ నేను ఆత్మలాంటి నేను ఎప్పుడు చేసుకోవాలి, నిద్ర లేవగానే చేసుకోవాలి. దాని తర్వాత 3-3:30కి మనన చేయగలిగానా, మర్చిపోతూ ఉంటాం కదా, ఆత్మ విస్మృతి జరుగుతూ ఉంటుంది అని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. తప్పు అది జరుగుతుంది, మిగతా అంతా వేస్ట్. నువ్వు ఏ సాధన చేసినా కూడా ఆత్మ గురించి మర్చిపోతే మిగతా సాధనలన్నీ వేస్ట్. అంచేత మననం చేసుకుంటున్నప్పుడు ఆత్మ విస్మృతి ఎక్కడైనా జరిగిందేమో కరెక్ట్ చేసుకోండి. తర్వాత మిగిలిన టైంలో కరెక్ట్ చేసుకున్నాక రాత్రి పడుకునే ముందు ఇంకా నేను చనిపోతున్నాను, ఈరోజు అయిపోయింది. చనిపోయిన వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ఉండకూడదు, ఉంటాయి మన నిద్రలేచాక పడుకునేటప్పుడు ఎలా వదిలేయమంటాయి మాస్టర్, నిద్రపోయినప్పుడు ఎలా వదిలేస్తున్నావు, నిద్రలో ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు ఉండవు కదా, మెలకుగానే వదిలేయి. ఇది నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది, నిజంగా నీకు మృత్యు వచ్చినప్పుడు నువ్వు చావవు, అమరుడు అయిపోతావు. ఈరోజు చేస్తే చెప్పినట్టు చేస్తే దానికి కూడా విధానం పూర్తిగా ఇచ్చాడు ఆయన, అది చదువుకుని చేయండి. ఆ తర్వాత 4 రకాలైనటువంటి లక్షణాలు మీలో ఉంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మీలో ఉన్నట్టే, ఒక శ్రీరాముడే కాదు 4 ఉన్నట్టే, ఆ 4 లక్షణాలని గురువుగారు వర్చస్ అంటారు, తేజస్. ఏమిటా 4 లక్షణాలు? ఇంగిత జ్ఞానము, నిజాయితీ, సాహసము, బాధ్యత. అది ఎలాగో చూసుకోండి, అందులో ఇచ్చారు గురువుగారు, డైరీలో అలా రాసుకోమని చెప్పాను. కానీ ఈ 4 వర్చస్సులు మానసిక స్థితి ఉన్నవాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి దానికి 5 శీలాలు ఇచ్చారు. పంచశీలాలు అంటాం, పంచ పాండవులని కూడా అంటారు కొంతమంది. అందుకు రామాయణ మహాభారతం ఎప్పటికీ ప్రసిద్ధి ఎందుకు ఉన్నాయంటే సాధకులకు అవసరం కనుక. మీరు కథల్లా చదువుతారు అంచేత మీరు ఎలా మారుతారు అలాగా, అది మారితే మీలో ఉన్న పంచ ప్రాణాలు మారిపోతాయి. అది ఎలా మారుస్తామో పంచముఖి గాయత్రి అంటే అదే. అంచేత అందులో చాలా ముఖ్యమైనది సువ్యవస్థ, ఆర్గనైజేషన్. మీరేదో ఆర్గనైజేషన్ కాదు, మీరు కూర్చునే విధానం ఆర్గనైజ్డ్గా ఉండాలి. చెప్పే కదా ఇలా ఉండకూడదు, చిరిగిపోయిన ఉండకూడదు. ఇక్కడ మా ఇంట్లో అయితే నేను సుకృతం, గుంటూరులో ఉంటే ఏదైనా విరిగిపోతే బయటపారేసేవాడిని. చాలా చోట్ల మగ్గులు ఏమంటారు, అది నీళ్లు తీస్తాయి, హ్యాండిల్ ఉంటుంది చిరుగు విరిగి ఉంటుంది. ఓకే, చాలామంది ఇళ్లలో అది వాడాను నేను, అప్పుడు నా మానసిక స్థితి మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తాయి ఇదంతా, మీకే చెప్పలే ఎప్పుడు ఇదంతా. ఇంకా శాంతి కుంజుకు వెళ్తున్నాను కనుక మీకు చెప్తున్నాను. ఇంకేంటే మళ్ళీ ఇంకా కనిపించను కనిపించను ఇవి చెప్పాను నేను. ఇంకప్పుడు ఏం చెప్తానో అది ఆయనకి తెలియాలి. ఎప్పుడూ ఆయన చెప్పిందే కదా చేసేది. ఇతర విరిగిపోయిన మగ్గుంటే పారేయండి, లేకపోతే దానం చేసేయండి. పగిలిన అద్దాలు అవి ఉండకూడదు. కానీ కాస్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ కామన్ సెన్స్ కదా. కొన్ని ఖరీదైన వస్తువులు ఉంటాయి, దాన్ని ఎలా పారేస్తాం? అప్పుడు ఏం చేస్తారు? అది మీ కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. ఎప్పుడు కామన్ సెన్స్ లేకపోతే అదే ఇంగిత జ్ఞానం అంటాం వర్చస్సులు. ఇంగిత జ్ఞానం లేకపోతే చాలా కష్టం. అంచతే ఇది ఏదేది మీకు చెప్పటం లేదు. నేను సమస్త ప్రపంచానికి మా గురుదేవులు అందించినటువంటి వైజ్ఞానిక ఆధ్యాత్మికత డైరీ గురించి చెప్తున్నాను. అందులో మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమశీలత. ఆ రోజే చేసేయగలిగిన పని రెండో రోజుకి నెట్టకండి. ఉదాహరణకి ఒక ప్యాంప్లెట్ వేస్తాం, అందులో ఏదో మార్పు రావాలి. ఒక ప్యాంప్లెట్ వేయటానికి 1000 ఖర్చు అవుతుంది. మీ అమ్మాయి కార్డ్ పెళ్లికి కార్డ్ మీరు ప్రింట్ చేస్తారు, ఒక లైన్ ఏదో ఉండదు తప్పు అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ప్యాంప్లెట్ ఎప్పుడు వేయిస్తారు? తర్వాత వేయించాడు. నేనేం చేస్తాను? విని ఊరుకున్నా, నేనేం చెప్పలే. ఉదాహరణ ఇచ్చాను, మీ ఆలోచన విధానంలో తప్పు అది. అంటే పొందుపరచవలసినటువంటిది మీకు ప్రాముఖ్యత అనిపించలే. ఇంకా నేను ఎక్కడి నుంచి చెప్తాది? అక్కడ మళ్ళీ మీరు కామన్ సెన్స్ ఉండాలి. మరి ఇది ఎందుకు చెప్పు? కానీ మీకు ఎవరికైనా పని అది ఉంటే మీరు వెళ్ళండి, నేను గాలికి కూడా చెప్తాను అని చెప్పాను. అంటే మీరు పిచ్చివాళ్ళలాగా మీ బాధ్యత వదిలేసి కూర్చుంటే నేను చెప్పింది ఏమో అర్థం కాలే. బాధ్యత ఉంటే వెళ్ళవచ్చు మీరు, కానీ మొహమాట పడుతున్నారు అంటే నా మాటకి విలువ లేదు. ఇంకా విలువ లేని మాటలు ఎంతసేపు వింటారు? ఇంచేత పని ఉంటే చూసుకోండి. ఇంచేత సువ్యవస్థ, వెల్ ఆర్గనైజ్డ్. సు అంటే మంచిది అని, వ్యవస్థ కాదు సువ్యవస్థ. కూర్చునే విధానం, ఆసనాలు వేసే విధానం. ఎప్పుడో నేను చెప్తూ ఉంటాను లైన్లో కూర్చోండి. ఇదే మొదటిసారి చెప్తున్నాను నేను అనుకోను, కానీ ఇవాళ కూడా నిజాయితీ లోపిస్తుంది. రెండో లక్షణం నిజాయితీ లేదు. నిజాయితీ అంటే నేను నమ్మింది నోటితో అంటున్నాను తప్ప ఆచరణలో లేదు. కరెక్ట్ చేసుకోండి, చాలా తీవ్రంగా ఉండాలి. మీ వరకు అందరికీ చెప్పొద్దు. మీ మాట వినేవాళ్ళు ఉంటే అందరికీ చెప్పండి. మీరు వెళ్ళి లెక్చర్లు కొడితే అడుగుంటాడు. మీ ఆసనం కరెక్ట్గా ఉంటే చాలు, పక్కన అంత గందరగోళంగా ఉన్నా పర్వాలేదు. ఇంచేత ఎంత గందరగోళంగా ఉన్నా మీ చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఆ గందరగోళం మీకు బాధ పెట్టదు. చీకటి గదిలో వెళ్తున్నారు అనుకోండి, మీరు అన్ని అడ్డదిడ్డంగా పడున్నాయి, మీరు పడతారు. టార్చ్ లైట్ ఉంటే అన్నీ అలాగే ఉంటాయి, మీరు పడరు. గురువు చేతిలో ఉంటే అది లాభం. అంటే గురువు చేతిలో ఉంటే అంటే ఆచరణలో ఉంటే చెయ్య ఆచరణకి సూత్రాలు. బతికున్నవాడి లక్షణాలు శ్వాస, శ్వాస యొక్క కర్మేంద్రియం ఆచరణ. సువ్యవస్థ, నిజాయితీ, శ్రమశీలత. నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇప్పటికైపోయింది కదా. మహాభారతంలో ఒక కథ నేను చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఒక బ్రాహ్మణుడు వస్తాడు అర్ధరాత్రి యుధిష్ఠుడి దగ్గరికి, గంట కొడితే. మా అమ్మాయికి పెళ్లి చేయాలని ఉందండి, డబ్బు లేదు నాకు అని వచ్చాడు. రేపు పొద్దున్న వచ్చి తీసుకో అంటాడు. భీముడు ఆ మాట వింటాడు. ఈయన ఏం చేస్తాడు? గంట కొడేస్తాడు. యుధిష్ఠుడు దివ్యమైన శక్తి పొందాడు, తనకి గ్యారంటీ ఉంది రేపు బతుకుతానని. ఇంచేత ఈ క్షణంలో ఇవ్వగలిగినటువంటి దానం రేపిస్తానండి. మరి అలాంటి మూర్ఖత్వం ఎన్ని చేస్తామో చూసుకోండి. అది చాలా జాగ్రత్తగా శ్రమశీలత యాక్టివిటీ. కానీ శ్రమశీలత నీ ఓపిక కంటే ఎక్కువ చేసావనుకో కొంపలు అంటుకుంటాయి. ఇవాళ రాత్రి అంతా మెలకుగా ఉండి పని చేసావనుకో, ఓ 2 రోజుల వరకు ఇంకేం పని చేయలేవు. చేత శ్రమశీలతలో ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. అందుకని ముందు ఇంగిత జ్ఞానము అవంతా చెప్పాక శ్రమశీలత గురించి చెప్తాను. ఇంగిత జ్ఞానం లేని శ్రమశీలత ఎందుకు పనికిరాదు. అందుకే ఎప్పుడు గురువుగారు ఓ మాట చెప్తూ ఉంటారు, కుందేలు ఎప్పుడూ ఓడిపోతుంది, తాబేలు గ్యారంటీగా గెలుస్తుంది. శ్రమశీలత తర్వాత చాలా ముఖ్యమైనది మితవ్యయత, తక్కువ ఖర్చు పెట్టడం. నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడ వేస్తుంది అంటే, మనుషులకి తక్కువ ఖర్చు పెట్టడం అంటే డబ్బు గురించే ఆలోచిస్తారు. అంటే గురువులు డబ్బు గురించి మాట్లాడతారనే మూర్ఖత్వం నుంచి మీరు బయటపడరు. టైమ్ ఈజ్ మనీ అని నోట్తో అంటారు, నిజాయితీగా అనరు మీరు. టైమ్ ఈజ్ మనీ అంటే అర్థం తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? అది కరెక్ట్గా వ్యయం చేయండి. మితవ్యయత అంటే అది. ఎందుకు పనికిరాని పనులకి ఎక్కువ టైం ఇస్తాం, ఉపాసనకి టైం ఇవ్వం, అంశదానము సమయదానానికి టైం ఇవ్వం, అక్కడ మితవ్యయత చూపించండి. మీ కుటుంబ సమస్యలు, మీ కుటుంబాలు ఉంటాయి, అవి ఎక్కడే పోతాయి. మీ టైం దానికి వేస్ట్ చేయకండి. అంత టైం వేస్టే చేస్తాం కదా, ఇంట్లో మనం కూర్చొని ఉంటాం. కుటుంబం కోసం ఎంత పని చేస్తారో చెప్పండి ఎవరైనా ఆనెస్ట్గా. 24 గంటల్లో 8 గంటలు పడుకుంటారు మీరు. అప్పుడు కుటుంబానికి ఏమైనా ఇస్తున్నారా? తర్వాత 16 గంటలు ఉన్నాయి, ఇంకా ఆ 16 గంటల్లో టైంని ఎలా వాడుతున్నారు మీరు? ఆ యాక్టివిటీ అక్కడ గురువుగారు ఏం చెప్పారు అంటే, 12 గంటలు ఇచ్చేయండి, 16 గంటల్లో మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి, 4 గంటలు మాత్రము ఈ కార్యక్రమాలకు గ్యారంటీగా ఇవ్వండి. ఇవ్వలేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకేం తినే మాట వరుసకి చెప్తూ ఉంటాను నేను కూడా, వారానికి 1 గంట లేకపోతే శని ఆదివారాలు 1 గంట అని ఇచ్చి 4 గంటలు ఖాళీగా ఉండరా మీరు? ఉండరు అని ఎవడైనా చెప్తే నేను వాళ్ళని ఫాలో అవుతా. అంత కష్టపడేవాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. అంటే టాటా బిర్లా వాళ్ళకు కూడా 4 గంటల టైం ఉంటుంది, చీఫ్ మినిస్టర్కి 4 గంటల టైం ఉంటుంది. మితవ్యయత అంటే అర్థమైందా? దేని గురించి చెప్తున్నాం? టైం మీరు ఎంత ఇస్తుంది. శ్రమశీలత అంటే ఏం చెప్పింది? ఆ రోజు చేయగలిగేది రేపు అనే మాట ఎత్తకండి. తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోండి. రేపేంటి కరెక్ట్ చేసుకునేది? ఇక మీ ఇష్టం. ఎందుకు ఇది చివరిసారిగా చెప్తున్నాను అనే మాట ఎందుకన్నానంటే, 14వ తారీఖుని చెప్దాం అనుకున్నది ఇవాళ చెప్తున్నాను. చిత మితవ్యయత అంటే దేని మీద పడుతుంది? కాలాన్ని కరెక్ట్గా వినియోగిస్తున్నారా? ఎంత బిజీగా ఉన్నా 4 గంటలు ఇవ్వగలుగుతారు? నిజంగా కొన్ని పనులు ఉంటాయి ఇవ్వలేనివి, అవి ట్రావెలింగ్ టైంలో ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అప్పుడు బస్సులో వెళ్ళటం మొదలెడితే 2 గంటలు మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో బస్సులో చాలా పనులు చేసుకోవచ్చు. రిటర్న్లో కూడా మళ్ళా చిత్త నాకు టైం ఎక్కడుందండి, నేను ఆఫీస్కి 2 గంటలు పడుతుంది, రావటానికి 2 గంటలు పడుతుంది అంటే అసలు 4 గంటలు ఉందని నువ్వు చెప్తున్నావు కాదా? మితవ్యయత అంటే అది. దాని తర్వాత శిష్టత, మాట్లాడేటప్పుడు నేను చెప్పినట్టు చెప్తే ఎవడు విండో. మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇంకా నేను రిటైర్ అవుతున్నాను. ఇంకా మీరు విన్నా వినకపోయినా, మీరు నా గురించి ఏమనుకున్నా, మీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏం వచ్చినా నా మీద ప్రభావం ఉండదు. కనుక శిష్టత వదిలేసి, శిష్టత అంటే మర్యాదగా చెప్పండి, చాలా మర్యాదగా చెప్పండి. పరమ పూజ్య గురుదేవులు అందరినీ షేర్కా బచ్చా అనేవాళ్ళు, అబద్ధంగా అంటాను ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళగలిగేమో అంటేనే శక్తి ఉంటేనే, లేకపోతే ఆయన గురువు దగ్గరికి ఎవడెళ్తాడో ఆయన పిలుస్తేనే వెళ్తాం. కానీ అక్కడున్న కార్యకర్తలను అడిగితే ఆయన చెప్తాడు, ఓ పని చెప్పి ఆయన గదిలో వాళ్ళు ఇంకా మెట్లు దిక్కుండానే మళ్ళీ వెనక్కి పిలుస్తాడు, ఏం చేశామంటాడు. ఇప్పుడే కదండి చెప్పారు, ఏం చెప్పాను వాళ్ళు చెప్పేవారు. ఇందులో నువ్వు చేసే పని ఏంటి అన్నారు. నువ్వు చేసే పని ఏంటి? ఇతరులకు కదా ఈ విషయం చెప్పాలి నువ్వు. ఆర్గనైజేషన్ అంటే అంతే కదా, ఇతరులకు చెప్పడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు చాలు. అందులో ఇప్పుడు ఇంకా తొందరగా చెప్పచ్చు. ఆర్గనైజేషన్ అంతా ఒకేలాగా చెప్పగలగాలి. కానీ నేను ఒకటి చెప్తే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఇంకొక అయిపోతూ ఉంటుంది. అందుకు టేప్ అవసరం అవుతుంది. ఇప్పుడు టేప్ కూడా ఉందిగా, అంచేత అసలు ప్రాబ్లమే లేదు. ఏం చెప్పాను అంటే చెక్ చేసుకోవటం. శిష్టత అంటే అర్థమైంది కదా, చెప్పాల్సింది ప్రేమగా సౌజన్యంతో శీలవంతంగా చెప్పాలి. ఎప్పుడు కూడా రఫ్గా చెప్పకూడదు. మరి ఎవరికి రఫ్గా చెప్పొచ్చు? మన గ్రూప్ వాళ్ళకి, మన పనులు మన ఇది చేసుకుని ఇదే చేస్తాము అన్న వాళ్ళకి మీరు తొందర పెట్టాలి వాళ్ళని. బయట వాళ్ళని శిష్టత, ఆ శిష్టత కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళు మన గ్రూప్లో లేరు. వాళ్ళకి ప్రేమగానే చెప్తాం. అసలు నేను చెప్పే కదా, 23 ఏళ్ళు పనిచేశాను నేను నా కాలేజీలో, అసలు ఆవిడకి తెలియదని. అసలు మీరు చేస్తున్న పని ఆవిడకి తెలియదు. కామన్ సెన్స్తో మితవ్యయంగా చేస్తే, టైంని కరెక్ట్గా ఉపయోగించుకుంటే శిష్టత. సువ్యవస్థ అంటే చెప్తూనే ఉన్నాగా, కూర్చునేవి అవి కరెక్ట్గా ఉండాలి. అన్నీ మీరు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. అది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో డబ్బు ప్రవహిస్తుంది. యశుచి ప్రేతో భూత్వా జుహియా దాజ్యమన్మహం సూక్తం పంచదశ చంచ శ్రీకామ సతతం జపే. పంచదశమని ఎందుకంటారు అంటే, అక్కడ ఈ 15 శ్లోకాలు అని కాదు, చంద్రుడి యొక్క 15 కళలు, అమావాస్య, పూర్ణిమ, మధ్యన, 14. అంటే నువ్వు ఎప్పటి నుంచి మొదలెట్టావు అక్కడి నుంచి 15 ఉంటాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి లెక్క చూసినా, అమావాస్య నుంచి లెక్క చూసినా 15 ఉంటుంది, అష్టమి నుంచి లెక్క చూసినా. ఆ మానసిక స్థితి కరెక్ట్గా ఉందా లేదా, చాలా జాగ్రత్తగా అది ఎలా ఉండాలి, అచలంగా ఉండాలి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. అక్కడ ఈ సువ్యవస్థ ఉంటే డబ్బు కురుస్తుంది. డబ్బు అంటే డబ్బే అనుకోకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది. చాలాసార్లు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన అనేక చమత్కారాలు చూడరు. ఓసారి ఒక ఊళ్ళో నేను నడిచే వెళ్తాను అన్నాను. ఒకడు బండి ఎక్కను, మరవతే ఏంటి అన్నాడు. ఏమో ఆవిడికి తెలుసు అన్నాడు. 4 అడుగులు వేసాను నేను, ఇంకో బండి వాడు వచ్చి బలవంతంగా కూర్చోబెట్టుకుని నన్ను తీసుకెళ్ళాడు. కురుస్తాయి, పిచ్చిగా కురుస్తాయి. చూస్తే ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానికత చేసేవాళ్లతో ఆ కనక వర్షం అంటే డబ్బు అనుకోకండి. మీకు దాహం వేస్తే డబ్బు టు ద పవర్ డబ్బు నావెల్ చదివారా, ఎండమూరి వీరేనాది, కొంచెం అది కూడా చదవండి. ఎంత ఇస్తాడు వాడు? 50,000, 50 లక్షలు ఇస్తాడు గ్లాసు నీళ్ళకి. డబ్బు కాదు, ఏది అవసరమో అది గ్యారంటీగా మీకు లభిస్తుంది. సువ్యవస్థ, సహకారిత, ఇంత ఉన్నా అందరూ కలిసి చేసుకోవాలి, అందరినీ కలుపుకోగలగాలి. నాతో చాలామంది అంటారు, మేము వెళ్తా ఉండే వాళ్ళు కలవరండి అని. కలిసి వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళే, ఇదే బిజినెస్ ఆ ఏంటి, గురువు గారి పని కనుక. దానికోసం వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మీరు మన స్నేహితుల కాళ్ళు పట్టుకోలేరా? సహకారిత అంటే అర్థమైంది కదా. ఈ పంచశీలాలు, 4 వర్చస్సులు, ఇదంతా కాకుండా వారానికి ఒకరోజు మీరు ఉపవాసం ఉండాలి, మౌనంగా ఉండాలి. దాన్ని సాప్తాహిక సాధన అంటాం. అదొకటి డైరీలో మీకు చెప్పబడింది ఎలా చేసుకోవాలో. ఇదంతా కాకుండా గురుదేవులు ఏం చేశారు అంటే 18 సూత్రాలు ఇచ్చారు ఎలా జీవించాలో. దాన్ని సత్సంకల్పాలు అంటారు. ఈ 14 డైరీలో ఉంటాయి. కానీ ప్రతిదానికి శక్తి కావాలి. శక్తి మన ఇష్టం వచ్చినప్పుడు రాదు. ప్రకృతిలో సూర్యుడు వచ్చినప్పుడే వెలుతురు వస్తుంది. ఇప్పుడు నాకు వెలుతురు కావాలి అంటే ఎన్ని లైట్లు వేసినా వెలుతురు రాదు. క్రికెట్ ఆడొచ్చు లైట్లు వేసి, కానీ క్రికెట్ గ్రౌండ్లోనే ఉంటుంది లైట్, బయట ఉండదు. కానీ సూర్యుడు వస్తే మొత్తం విశ్వానికి లైట్ ఉంటుంది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక శక్తి సాధన సంవత్సరంలో 2 సార్లు మీకు లభిస్తాయి. ఒకటి రామనవరాత్రి అనే తప్పు పేరు ఉంది, అసలు యాక్చువల్గా అది చైత్ర నవరాత్రి అంటాం, ఇది ఆశ్వయుజ నవరాత్రి అంటాం. ఈ నవరాత్రులు సృష్టిలో ఆ మాసంలో అందరికీ వస్తాయి. మీరు మీ పేరు పెట్టుకుని ఆ నవరాత్రుల విలువ తగ్గించేశారు. చైత్ర నవరాత్రులు ఉగాదితో స్టార్ట్ అవుతాయనుకుంటా. ఉగాది అంటే కొత్త సంవత్సరం. నాలుగు మానసిక స్థితులు, నాలుగు వర్చస్రపులు నేర్చుకోవాలి. మధ్యలో ఈ ఆశ్వయుజ మాసంలో పంచపాండవులు, ఈ ఐదు శీలాలు నేర్చుకోవాలి. మిగతా టైం ఎప్పుడు రావు, అందుకని కూడా నేను తొందరపడ్డా. ఈ ఆశ్వయుజ నవరాత్రి వచ్చేస్తూ వచ్చాక మీకు డైరీ ఇస్తే ఏ ఒక్కడికైనా అనిపించవచ్చు, ఆశ్వయుజ మాసంలో మాస్టర్ ఇచ్చింటే నేను చేసి ఉండేవాడిని. మళ్ళీ నా మీద అది రాకుండా, సహకారిత కదా, అందరికీ నేను ఉపయోగపడాలని దాని మీద అంత ఇది పడుతున్నాను డైరీకి. కానీ ఆ డైరీ చేసేవాళ్ళకు ఉపయోగం. ఇంతే ఉంది డైరీలో, ఇంతకంటే ఏం లేదు. ఆ 14 సూత్రాల మీద టిక్కులు పెట్టుకోవటం, నవరాత్రులు రెండు ఎలా చేశారో చూసుకోవటం. కానీ ఇంకొకటి ఉంది అక్కడ, అదొక్కటి చెప్తాను. ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకో, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ తప్పు నుంచి బయటపడతావు. మనకి అనేక జన్మల నుంచి వచ్చేటటువంటి కర్మల వల్ల అనేక బాధలు, పరిస్థితులు కరెక్ట్గా ఉండవు. కానీ వైజ్ఞానిక ఆధ్యాత్మికతలో గురువుగారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఈ 14 చెప్పానే నేను, ఆత్మబోధ, భజన, మనన, తత్వబోధ, నాలుగు వర్చస్సులు, ఐదు శీలాలు, 9, 4, 13. దాని తర్వాత సత్సంకల్పాలు, దాని తర్వాత సాప్తాహిక సాధన, ఇంతే. ఇందులో మీరేమైనా చేయలేకపోతే మీరే శిక్ష వేసుకోండి, మీ ఇష్టం అది. కానీ శిక్ష అనిపించాలి. శిక్ష అనిపించాలంటే మీకు కొంచెం బాధ కలగాలి, అబ్బా ఇది చేస్తే ఇద్దాను. అంతే తప్ప 10 రూపాయలు ఇవ్వగలిగేవాడు, ఎందుకులే 1 రూపాయి ఇద్దాం. నేను ఆ పిచ్చి పని చేశాను. నేను ఒకసారి తెనాలిలో దగ్గర ఏదో ఆశ్రమం నాకు ఇప్పుడు గుర్తులేదు, అక్కడ 3 రోజులు సాధనకి వెళ్ళాను, ఎస్ఎస్ఐ వాళ్ళ సాధనకి. నేనేమో ఉపనిషత్తులు చదువుకుంటున్నాను, వాళ్ళు ఎస్ఎస్ఐ తీసుకుంటున్నారు. ఆశ్రమం మెట్ల నుంచి కింద దిగుతున్నప్పుడు దేవాలయంలో 100 రూపాయలు వేద్దాం అనుకున్నాను. దిగి దేవాలయానికి వచ్చాక 5 రూపాయలు వేసా. అంటే 100 రూపాయలు వేద్దాం అనుకుంటే వేయగలిగే స్థితిలో ఉండుంటేనే కదా అనుకుంటా, లేకపోతే ఎలా అనుకుంటా. కానీ ఎంత ఇచ్చా అంటే ఇవ్వాల్సిన దానికంటే 20 రెట్లు తక్కువ ఇచ్చా. మరి ప్రాయశ్చిత్తం ఎలా ఉండాలి? దానికి నేనేం ప్రాయశ్చిత్తం చేసుకున్నానో మీకు చెప్పను, కానీ ఆ స్థాయిలో ఉండాలి. ఎలాగా ఏమిటి, మీరు కంగారు పడిపోకండి. ఓటో క్లాసులో చదువుతున్న వాడిని షేక్స్పియర్ పుస్తకం చదవమనో, మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. అంచేత అక్కడ టిక్కు పెడుతున్నప్పుడు ఇవన్నీ మానసిక స్థితిలో ఉంచుకుని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా భారతదేశము మీ సహాయ సహకారాలతో జగద్గురు స్థానాన్ని పొందుతుంది. దానికి అందరికీ మీ సహయోగమే కాకుండా అనేక మందిని కలుపుకుని ఈ డైరీలు, వీటిని ముఖ్యంగా ఈ నవరాత్రి సాధన చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మార్పు ఏంటి అంటే, ఇంకా మౌనం కంటిన్యూ అయిపోతుంది. 14వ తారీఖు వరకు మాత్రం. ప్రస్తుతానికి ఎగ్జెంప్షన్ ఏంటి అంటే, ఓ 2 అవర్స్ కంటిన్యూస్లీ కానీ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మాట్లాడతా. అంచేత మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక్కడితో మాట్లాడినా 10 మందితో మాట్లాడినా నేను ఉపయోగించుకోగలిగేది 1 గంటే, పొద్దున్న సాయంత్రం 1 గంట, లేకపోతే మొత్తం మీద ఒకేసారి 2 గంటలు. అంచేత నిజంగా మీకు సహకారిత సువ్యవస్థ ఉంటే 2 గంటల కార్యక్రమాన్ని మీరు కరెక్ట్గా పెట్టుకోగలిగితే నేను చెప్తూ ఉంటాను. కానీ నవరాత్రులలో కూడా ఇదే కండిషన్ నారా కోడూరులో కూడా వర్తిస్తుంది, అక్కడ మౌనం కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత 14వ తారీఖు తర్వాత మరి మౌనం ఏమవుతుందో, నా శాంతి కొంచెం ఎక్కడుందో ఆయనకి తెలుసు. కానీ నా శాంతి కుంజి స్టార్ట్ అయిపోయింది. శాంతి కుంజి అంటే ఏమిటి ఏమిటో గురువుగారి జీవిత చరిత్ర మీరు చదివితే తెలుస్తుంది. కానీ మీ ఆధారంగా ఈ విషయాలన్నీ మాట్లాడగలిగినందుకు మళ్ళీ గురువుగారి కృతజ్ఞత చెప్పుకుంటున్నా. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇది మీకే కాదు, వింటున్న వాళ్ళందరికీ కూడా. నేను చేసేటటువంటి పిచ్చి కోపాలు, అనేక సార్లు నేను కోపంతో ఏదేదో అనేసి ఉంటాను మిమ్మల్ని, కానీ అన్నాను అంటే హక్కుండి బట్టే అని అంట. కానీ దేనికైనా క్షమాపణలు చాలా అవసరం. ఇంచేత మీ మనస్సును ఇది వింటోన్న టేప్ వాళ్ళు కూడా, మీ మనస్సులకి వాటికి ఎప్పుడైనా నా వల్ల బాధ కలిగి ఉంటే ఖచ్చితంగా పరమ పూజ గురుదేవుల యొక్క ఆశీస్సులు మీకు లభించాలని ప్రార్థిస్తున్నాను. ఇంచేత ఆ ప్రార్థన ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. ఇంచేత అది మాత్రము ప్రపంచం అంతటికీ నా వాళ్ళకి ఇది అందజేయండి మాస్టరు, ఇది అన్నారు. మనిషి అన్నాక తప్పులు జరుగుతూనే ఉంటాయి. నా దృష్టిలో చూస్తే మాత్రం ఏది తప్పు జరగలేదు, అది వేరే విషయం. నేను కోప్పడ్డా, దాని వెనకాతల అనేక ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, ఆగామీ కర్మల రియాక్షన్ ఉంటుంది, కానీ అదంతా మీకు అనవసరం. కానీ నచ్చలేదు అనే మాట ఫ్యాక్టే కనుక ఎక్కడ ఏమి జరిగినా. కానీ ఇది కూడా ఒంగోలులోనే జరగటం ఒంగోలు యొక్క గొప్పతనమే. మరి ఒంగోలు ఎక్కడికి తోస్తుందో, ఎలా తోస్తుందో. జై గురుదేవ్. అయిపోయింది. ఏ ఛాన్స్? ఏ సందర్భంలో?
నేను అమెరికాలో క్రికెట్ ఆడుతున్నాను, అప్పుడు శరీరం ఏ విధంగా ఉండాలి అని అంటే
అంటే సమంకాయ శిరోగురు మీరు గుర్తించగలిగితే 14 లోపల గుర్తిస్తారు. అది నాకు గురువు గారికి మంచి కదా, ఏకాకి అని ఎప్పుడు కూడా కరెక్షన్ ఏదైనా ఉంటే. పెళ్ళిలో చెప్పాను కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా మీరు చేస్తారా కరెక్షన్? ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ అని ఎందుకు అంటారు? నీకే కాదమ్మా, అందరికీ చెప్తున్నాను, ఇది నీకే కాదు, ఇది వినేవాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ మీరు శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి సమంగా కూర్చున్నావా లేదా అని కాదు, ఏది కరెక్ట్గా ఉండాలి మీ శారీరక ఆరోగ్యం ప్రకారం కరెక్ట్గా ఉండండి. శిరస్సు అంటే ఆలోచన, అచలంగా ఏముండాలి ఫైనల్ మనస్థితి. ఇంజనీరింగ్ చదువుతున్నంతవరకు వాడు ఇంజనీరే, అదంతా కనుక ఉంచుకుని మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు సహకరించి చేస్తే 2008 చివరికి ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి, నేనేం పారిపోవటం లేదు. చెప్పే విధానంలో దాంట్లో మార్పు వస్తుంది. ఇంత చెప్పినవన్నీ పుస్తకాలు ఉన్నాయే ఉన్నాయి. మీరు సామూహికంగా ఏదైనా పని మొదలెడితే మాత్రము ఖచ్చితంగా నా వాక్ సహాయం కూడా ఉంటుంది. పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట, లేకపోతే ఒకేసారి 2 గంటలు. ఇంకా దయచేసి ఎప్పుడు కూడా ఒంటరిగా, అంటే వచ్చి మీట్ అవటానికి వచ్చామని కానీ అది కానీ చేయకండి. కానీ ఏదైనా వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు, ఇంకా రాత్రి లేదు పగలు లేదు, కానీ నా టైం నేను చూసుకోవాలి, లెక్క చూసుకోవాలి. నా 2 గంటల టైం అయిపోయిందంటే మాట్లాడలేను, కానీ మాట్లాడలేకపోతే ఏముంది? పుష్పక విమానం లాంటి విమానం ఉంది, సినిమా మొత్తం మౌనంగానే జరిగిపోతుంది. సినిమా మొత్తం మౌనంగానే జరిగిపోతే నన్ను కలవటానికి వచ్చి సలహా సలహాలు అడిగే వాళ్ళు మౌనంగా అర్థం చేసుకోలేరా? లేకపోతే కొన్ని 2-3 లైన్లు రాస్తాను. జై గురుదేవి. వాళ్ళకి డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు.
శ్రీ కాటేది, జగన్ కాటేది, ఋత్విక్, రత్నాకర్ కామ, పద్మజ సురేష్, శ్రీ కొట్టపక్క, శ్రీనివాస్ తమిళపతి, యుఎస్, అనురాధారాణి, సరోజిని దేవి, కృష్ణ చైతన్య అక్కడి, వల్లి అక్క, మేఘాలక్ష్మి, ఎస్ఎస్ఆర్ లక్ష్మి, హైదరాబాద్, ఫణికిషోర్,
హైదరాబాద్
హైదరాబాద్ పని హైదరాబాదు పనిచేసే మహారాష్ట్ర.
మహారాష్ట్ర. నా ఆశీస్సులు, నా క్షమాపణలు కూడా. కానీ ఖచ్చితంగా ఇది వింటున్నటువంటి వాళ్ళు నా దృష్టిలో నాకు చాలా దగ్గర వాళ్ళు, న్యాచురల్. అందువల్ల మీకు ఖచ్చితంగా గురుదేవుల యొక్క ఆశీర్వచనాలతో పాటు నా శుభాకాంక్షలు కూడా నిరంతరము ఉంటుంది. వెరీ గుడ్, మాతాజీ ఆడియో బుక్ రిలీజ్ చేయండి, కంగ్రాచులేషన్స్. ఇది మాత్రము ఈ మెసేజ్ మన వాళ్ళందరికీ అందాలి త్వరలో. చేత నారాకోడూరులో జరిగే గాయత్రి సాధనా క్యాంపు 12, 13, 14 తారీఖులు కాకువాయి క్యాంపు. నా దృష్టిలో మరి ఇంకా అలాంటివి జరగవు, దాన్ని ఉపయోగించుకోండి.